ఈశ్వరుడను హనుమంతుడను చివరికి ఉన్నది ఒకటే, కానీ ఇన్ని రూపములతోటే ఆ పని చేస్తాడు. మనమే ఓ చిన్న వ్యాపారమో ఒక కార్యక్రమమో చేయాలంటే మనకి 100 మంది తోడుండాల్సి వస్తుంది. ఇంత చరాచర జగత్తుని నడిపేవాడు కూడా ఆ మాత్రం సృష్టించుకోలేడా? తన కోసం తానే ఇన్ని రూపములలో ఇన్ని పనులు చేస్తున్నాడు. అందువల్ల అటువంటి పరమాత్ముడికి సంబంధించిన కల్పములలో ఒక కల్పం రథంతర కల్పం. ఆ కల్పంలో కశ్యపుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. అతని భార్య పేరు సాధ్య. ఈ సాధ్య కశ్యపులిద్దరికీ ఈశ్వరుడంటే చాలా ఇష్టం. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞో వేద వేదాంగ పారగ, సకల శాస్త్రాలు చదువుకుని వేద వేదాంగ పారగుడైన వాడు కశ్యపుడంటే. వేదములు ఒకెత్తు, వేదాంగాలనున్నాయి. శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు, ఈ ఆరింటిని వేదాంగములు అంటారు. వేదములు ఇటు వేదాంగములు, వీటన్నిటిల్లోనూ పండితుడు అనలేదు. పారగుడు అంటే చిట్ట చివరికి వెళ్ళిపోయినవాడు, దాని క్లైమాక్స్ చూసిన వాడిని పారగుడు అంటారు. అంత మహాపాండిత్యం ఎరిగినవాడు, అంత చదువుకున్నవాడు. ఊరికే చదువుకోవడం వల్ల ఉపయోగం ఉంది, మార్కులు 100కి 100 వచ్చేస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, కానీ సబ్జెక్ట్ రాదు వాడికి. ఇతరులకు చెప్పమంటే చెప్పలేడు. ఎప్పటికి కూడా కంప్యూటర్ గురించి ఏదైనా అడిగితే వాడు అదండి ఇదండి అంటాడు, కానీ అర్థం ఇలా చెప్పడు. ఓ పురాణం చెబుతుంటే మీకు కథ అర్థం అవ్వాలి కదా, నేనేమి అర్థం అవ్వకుండా నా దారిని నేను శ్లోకాలు చదువుకుపోతే మళ్ళీ ఈ హాల్లో ఒక్కడ కనబడ్డాం. ఆ మాత్రం వీడికి కంప్యూటర్ జ్ఞానం వచ్చినప్పుడు చిప్ అంటే ఏమిటంటే ఇప్పుడు అండి, చిప్ అంటేనండి చిప్ అండి అంటాడు. ఇది జరిగింది నాకు. ఒక మెయిల్ ఎలాగరా లేకపోతే ఇంకోటి ఏమిటని అడిగితే, అంటే వాడికి చెయ్యగలడు తప్ప వివరించి చెప్పలేడు. ఇవాడు పండితుడంటే వాడు పండిట్ కాదు, బ్యాండిట్ అంటారు అలాంటి వాడిని, ఉపయోగం లేదు. పండితుడి శబ్దానికి పారగుడంటే తాను అనుభవించిన విద్యని చాలా స్పష్టంగా తేలికగా ఇతరులకి అందజేయువాడు, వాడే వేద వేదాంగ పారగుడు. అటువంటి వాడు కశ్యపుడు. అతనికి సాధ్య అనే బంగారం లాంటి భార్య ఉన్నది, సంతానం లేదు. ఈశ్వర భక్తుడు కనుక ఎంతో శ్రద్ధతో ఒకప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళి శివుడి కోసం మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు వారాణసీపతి ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడూ సృష్టిలో నాశనం కాని క్షేత్రం ఒక్క వారణాసి, కల్పాంతకాలంలో కూడా నాశనం కానిది. ఆ వారణాసి యొక్క గొప్పతనం ఇంతింతని చెప్పడానికి వీల్లేదు. ఆ వారణాసి విశ్వేశ్వర రూపంలో శివుడు దర్శనమిచ్చాడు ఆయనకి. వారణాసి ప్రాముఖ్యం అని కాశీఖండంలో చాలా పెద్దది. ప్రాముఖ్యత అనకూడదు, ఈ భాష రాకపోవటం వల్ల చచ్చిపోతున్నాం. ప్రముఖత అది ప్రాముఖ్యం అవుతుంది. ఇప్పటికూడా చాలా చోట్ల వారణాసి ప్రాముఖ్యత, తిరుపతి ప్రాముఖ్యత అని రాసి పారేయటం, దాన్ని మనం ప్రింట్ చేసి దేశం మీద తోసేయటం. ఇలా అన్నానని ఏమనుకోవద్దు, అప్పుడప్పుడు మనం కొంచెం భాషను తెలుసుకోవాలి. ప్రాముఖ్యము, ఐక్యము, ఏకత అనేది ఐక్యం అవుతుంది. అంచేత సమైక్యత అనకండి, సమైక్యం, ఏకత అనండి విడిగా, సమేకత అనండి. అలా అనకుండా ఉంటే ఏమవుతుంది, సామాన్యులైతే పర్వాలేదు కానీ ఒక పుస్తక రూపంలో అది బయటికి వెళ్ళినప్పుడు కొన్ని దోషాలు మనకి తగులుతాయి. అవి మహావేదాలు, పురాణాలు, అందుకని ఆచితూచి పండితుల చేత దిద్దించాలి. కలియుగంలో ఎవడ పడితే వాడే పురాణాలు చెప్పేయటం వల్ల ఈ బండభూతులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందుకని ఏం చెప్పారంటే, పూర్వకాలంలో పురాణం చెప్పే ముందు నాయన నువ్వు ఏదైనా చెప్పు వ్యవహార రీత్యా, శ్లోకం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి చదువుకుని చెప్పు అన్నారు. కథ అయితే అలాగైనా చెప్పచ్చట, కానీ శ్లోకం చదివేటప్పుడు మాత్రం వీడు తప్పు శ్లోకం చదివితే వీడితో పాటు జనం కూడా తప్పులు చోగా చదువుతారు, ఎంత ఇబ్బంది మరి. ఒక్క అక్షరం పాదంలో తేడా వస్తే ఎంత మార్పు వస్తుందో తెలుసా? ఛందస్సు అండి దాని పేరు. మీ ఇష్టం వచ్చినట్టుగా హాయిగా అమ్మ, శ్రీమాత, శ్రీమహారాజు అంటే ఆవిడేం అందవు నామాలు, కానీ మంత్ర రూపంలోకి వచ్చేసరికి మాత్రం తప్పు చేయకూడదు. అందుకే హాయిగా శ్రీమాత శ్రీమహారాజ్యం చదువుకోండి, ఇబ్బంది లేదు. అదే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నారా, అది మంత్రం అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కలియుగంలో సులభం సహస్రనామ పారాయణ. సహస్రనామ పారాయణలో దోషం వస్తే ఆ దోషం వల్ల మనకు ఏం నష్టం లేదు, బెడిసి కొట్టదు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ మంత్రరీత్యా జపం చేస్తే మాత్రం ఆచితూచి చదవాలి. మొత్తం మీద ఈ వేదాలు వేదాంగాలు అన్నీ చదువుకున్న ఆయనకి వారాణసి విశ్వేశ్వర రూపంలో శివుడు దర్శనమిచ్చే ఏం వరం కావాలో కోరుకోండి అనగా వాళ్ళు శివుడికే చూసి, పరమేశ్వర మాకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉన్నది, నీ వంటి కొడుకుని పొందాలని, దయతో మా ఇద్దరికి నీ వంటి ఒక కొడుకుని ప్రసాదించు అన్నారు. ఆ కొడుకు నీ వంటివాడయి ఉండాలి, సకల దేవతలు అతనిలో ఉండాలి, పైగా స్త్రీ పురుష సంభోగం వల్ల కాకుండా పుట్టాలి అని అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నా వంటి వాడు ఈ సృష్టిలో మరొకడు లేడు, నేనే ఉన్నాను, నా వంటి వాడు కావాలంటే కుదరదు, కాబట్టి నేనే మీకు కొడుకుగా పుడతాను. ఈ యుగంలో కాదు, మీ ఇద్దరు స్త్రీ పురుష సంభోగం వల్ల కాకుండా సంతానం కావాలని కోరారు కదా, మీరు భవిష్యత్తులో శ్వేతవరాహ కల్పంలో అంజన కేసరి అనే పేరుతో దంపతులుగా పుడతారు, వానర దంపతులై పుడతారు. ఆ కాలంలో ఈ అంజనాదేవి నా కోసం మళ్ళీ తపస్సు చేస్తుంది, సకల దేవతా తేజస్సులను, నా తేజస్సుని, పార్వతీదేవి యొక్క అపూర్వమైన శక్తిని పుణికి పుచ్చుకొని నేనే మీ గర్భంలో వానర వీరుడిగా పుడతాను, నవమ బ్రహ్మనవుతాను, తద్వారా మీ పేరులు భూమండలం కాదు కదా, ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకని ఇప్పుడు యుగ ప్రళయం అయిపోయినా సరే మళ్ళీ తర్వాత కాలంలో కూడా హనుమంతుడిని తలుచుకుంటాను నవమ బ్రహ్మగా, కాబట్టి ఆ కుమారుడి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని ఈశ్వరుడు వారికి వరమిచ్చాడు. అప్పుడు వాళ్ళన్నారు, భగవన్ మమ పుత్రస్య తమిత్యేషవరో మమ, నువ్విచ్చే వరం వల్ల మా కొడుకు పుడతాడు, కొడుకుతో పాటు మా పేర్లు కూడా యుగాంతం వరకు కీర్తిగా ఉండేటట్టుగా అనుగ్రహించు, ప్రసిద్ధికెక్కేటట్టు చెయ్యి. మా అబ్బాయి ఎలాగో గొప్పవాడవుతాడు, నువ్వే కనుక. ఎవరైనా మా అబ్బాయిని తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ నాన్న కేసరి, వాళ్ళ అమ్మ అంజన అని రోజుకోసారైనా మమ్మల్ని తలుచుకోవాలి అనగా, తథాస్తు, మీ అబ్బాయి పుట్టాక అతన్ని రోజు పూజించేవాళ్ళు ఓం కేసరీ పుత్రాయ నమః లేక కేసరీ సుతాయ నమః అని నీ పేరు చెప్పి తలుచుకుంటారు. ఇక అంజన పేరు మీదుగా ఆంజనేయుడు అంటారు. అంజనాయాహ అపత్యంపమాన్ ఆంజనేయ, అంజన కొడుకు కనుక ఆంజనేయుడు. అంటే ఆంజనేయుడు అంటే అర్థం ఏమిటి, అంజన కొడుకు. ఆ విధంగా ఈవిడ పేరు ప్రసిద్ధికెక్కుతుంది అని వరమిచ్చాడు. అదిగో ఆనాటి ఆ కశ్యపుడే ఈనాటి కేసరి శ్వేతవరాహ కల్పంలో కేసరిగా పుట్టాడు. అతని భార్య సాధ్య ఈ జన్మలో గౌతముడికి అహల్యకి అంజన అనే పేరుతో పుట్టి కుంజరుడికి వింధ్యావళికి దత్తపుత్రికగా వెళ్ళి కేసరిని తిరిగి చేపట్టి ఈశ్వరానుగ్రహంతో స్త్రీ పురుష సంభోగం లేకుండా మహాతపస్సుతో వాయుదేవుడిచ్చినటువంటి వరం వల్ల కుమారుణ్ణి కన్నది. పైగా పుట్టినవాడు ముగ్గురికి పుత్రుడిగా పిలువబడతాడు. ఒకటి కేసరి అంజనలకి ఎలాగో పుత్రుడు, రుద్రాంశతో పుట్టాడు కనుక రుద్రవీర్య సముద్భవుడు అంటారు. అతని తేజస్సుని కొంతకాలం అగ్ని భరించాడు గనక అగ్నిపుత్రుడుగా అగ్నిస్వరూపుడుగా పిలువబడతాడు. అందుకే అగ్ని అతన్ని ఎప్పుడూ తగలబెట్టడు. ఇంకా వాయుదేవుడు ఎక్కువ కాలం ఆ తేజస్సుని తాను భరించి ఆ తర్వాత అంజనా గర్భంలో ప్రవేశపెట్టాడు, కాబట్టి వాయుపుత్రుడుగా కూడా పిలువబడతాడు. పూర్వకాలంలో అగ్ని వాయువులిద్దరూ కూడా రుద్ర నువ్వు మా పేరు మీదుగా మా పుత్రుడిగా ప్రసిద్ధికెక్కు అని కోరారు. అందువల్ల ఇంతమంది కోరికలు తీర్చడం కోసం ఈశ్వరుడు ఆడిన ఒక గొప్ప అపూర్వమైన లీల నాటకం ఇది అని పరాశరుడు చెప్పగానే పులకించిపోయి, మహాత్ముల చరిత్రలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, ఈ కథ నా శరీరాన్ని గగుర్పాటుకు గురి చేసింది, స్వామి నాదో చిన్న కోరిక, ఈ కథని 3 రోజుల పాటు పారాయణ చేసిన వారికి సంతాన ప్రాప్తి కలిగేటట్లు దీవించు అన్నాడు. అందుకే శ్లోకాలతో కూడిన ఈ కథని ఇప్పుడు కథ విన్నారు, ఈ శ్లోకాలు ఉంటాయి కొన్ని ఇందులో పరాశర సంహితలో, అవి 3 రోజుల పాటు హనుమంతుడికి ఎదురుగుండా పారాయణ చేస్తే వాడికి సత్సంతాన ప్రాప్తి అయ్యి తీరుతుందిట. 3 రోజులు హనుమంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టి ఇది పారాయణ చేసి ఆ కొబ్బరికాయను కొంచెం ప్రసాదంగా తిని నియమనిష్టలతో నేల మీదో లేకపోతే పాత దుప్పట్లు పరుపుల మీద కాకుండా ఒక చెక్క మీదో పడుకుంటే అలాంటి నియమములు పరిపాలించే వారికి మంచి పుత్రుడు పుడతాడు, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వయంగా పరాశరుల వారిని మైత్రేయుడు కోరగా ఆయన వరం ఇచ్చాడు, వెంటనే బ్రహ్మ కూడా తథాస్తు అన్నాడు. తర్వాత అంజనాదేవి హనుమంతుణ్ణి ఆ రూపంతో ఉన్నవాడిని చూచి పులకించిపోయింది, వెంటనే కేసరికి కబురు వెళ్ళింది, ఆయన వచ్చాడు. హనుమంతుడు పుట్టిన ఆ కొండ ఇప్పటికి కూడా అంజన పేరు మీదుగా అంజనాద్రిగా పిలువబడింది. అంటే 7 కొండలలో పుట్టిన మహానుభావుడు, తెలుగువాడు ఆయన. భగవంతుడికి జాతి ఏమిటి, మతం ఏమిటి, కులమేమిటి, ప్రాంతం ఏమిటి, భాష ఏమిటి, అయినా మన అదృష్టవంతులం. ఈ చరాచర జగత్తంతా అయింది. అయినా తెలుగు వాళ్ళం గనక మన తిరుపతిలో ఏడు కొండల్లో అంజనాద్రి మీద ఆయన పుట్టాడు గనక మనకి ఇంకొంచెం మన వంశంలో భగవంతుడు పుట్టాడంటే ఆనందం కదటండి. అంచేత ఎప్పటికి కూడా మీరు రోజు గుర్తుపెట్టుకోండి, తెలుగువాడు ఎవరైనా ఉన్నాడా దేవుళ్ళు అంటే ఫస్ట్ ఆయనే ఆంజనేయుడు. ఆ తర్వాత ఏడు కొండలవాడు శ్రీనివాసుడు కలియుగంలో దిగొచ్చాడు. ఈయన ఎప్పుడో కృతయుగంలోనే వచ్చాడు, కృతయుగం అంతంలో త్రేతాయుగ ప్రారంభంలో వచ్చేసాడు అనమాట. కాబట్టి ఆంజనేయుడు ముందొస్తే గారు శ్రీనివాసుడు రాలేదు. మీకు చిన్న తమాషా చెప్పాలి. ఓ ముగ్గురు మనుషులు రైలు ఎక్కి వెడుతున్నారు. ఒకడేమో తురకాడు, ఒకడేమో హిందీవాడు, ఒకడు తెలుగువాడు. ముగ్గురికి అన్ని భాషలు వచ్చు అనుకోండి, అందులో తెలుగువాడికి హిందీ వచ్చు, హిందీవాడికి తురకాడికి తెలుగు రాదు. కానీ అందులో ముందు తురకాయని లేచి, అసలు మీరంతా మోసం చేసి ఆంజనేయుడు మీవాడు అంటున్నారు, ఆంజనేయుడు అసలు మావాడండి, మా తురకదేవుణ్ణి పట్టుకుపోయి మీ హిందూ దేవుణ్ణి చేసేసుకున్నారండి అన్నట్ట. వీళ్ళు తెల్లబోయి, అదేమిటి హనుమంతుడు తురకాడు ఏమిటంటే, అవునండి మాన్ అని మాకే ఉంటుంది, సులేమాన్ రెహమాన్ అని ఉంటుంది, హనుమాన్ అని ఉంది కాబట్టి హనుమాన్ మావాడు అండి అన్నట్టు. వాళ్ళు అసలు ఇలా అనుకుంటే దేశంలో గొడవలే సగం పోతాయి. కాబట్టి సులేమాన్ రెహమాన్ లాగా హనుమాన్ మావాడు అండి అంటే పక్క హిందీవాడు నవ్వి, మాన్ అని ఉన్నంత మాత్రం చేత మానులని మీవేనా, మాకు అలాగే బుద్ధిమాన్ మేఘమాన్ శక్తిమాన్ అని ఉంటుంది కాబట్టి మా హిందీ దేవుడండి అన్నాడు ఆయన. అప్పుడు తెలుగు ఆయన లేచి, అలా అనద్దు, ఆయన మీ తురకాడు కాదు, మీ హిందీవాడు కాదు, అచ్చ తెలుగు మా తెలుగువాడు, అంచేత హనుమంతుడు అనుమానం లేకుండా తెలుగువాడు, మా ఏడు కొండల్లో పుట్టాడని కథ చెప్పాడు. అంచేత ఏ విధంగా చూసినా హనుమంతుడు నిజంగా నికారసైన తెలుగువాడు అన్నమాట. అందుకే కాబోలు అసలు హనుమంతుడి చరిత్రను కూడా టీటీడీ వాళ్ళే ప్రసారం చేస్తారంటే, ఎస్సీబీసీ వాళ్ళు ప్రసారం చేస్తున్నారంటే కారణం అదే. ఏదో ఒక కారణం లేకుండా ఈ చరాచర జగత్తులో ఏ పని జరగదన్నమాట. అనేకమైనవి ఎన్నున్నా ఎవరి చేత ఏ పని చేయించాలో అది పరమాత్మ చేయిస్తాడు. ఈ హనుమంతుడు పుట్టిన 5వ రోజున, మీకు ముందే చెప్పాను కదా హనుమంతుడు దశమి నాడు పుట్టాడు, తర్వాత ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, అంటే పుట్టిన 5 రోజులు తర్వాత అమావాస్య వచ్చింది. ఆ అమావాస్య సామాన్యమైనది కాదు, పర్వదినం, సూర్యగ్రహణం వచ్చింది. అప్పటిదాకా హనుమంతుడు పెద్దగా ఏం మాట్లాడలేదు. అమావాస్య నాడు సూర్యోదయం మరొక గంట, గంటన్నరలో అవుతుందనగా సూర్యుడు ఉదయించడానికి ముందుగా క్యార్ క్యారమని విపరీతంగా ఏడ్చేశాడు. రామాయణంలో ఉత్తరకాండలో ఆయన ఏడ్చేట ఏడుపుకి మొత్తం ఆ కొండంతా దద్దరిల్లిపోయిందన్నారు. అంత ఆకలి వేసింది ఆయనకి. ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ మింగే రుద్రుడు ఆయన, అటువంటి రుద్రస్వరూపుడు కదా, దాంతో బాగా ఆకలి వేసి క్యార క్యారమన్నాడు. ఏం కావాలండి ఈవిడ, ఆకలి ఆకలి అన్నట్ట. అయితే అడవికి వెళ్ళి పళ్ళు తీసుకొస్తానని బయలుదేరిందిట. తతఃప్రోవాచ తాం బాలః చతుష్పంచ దినాంతరే అమాయాం మాతరం దృష్ట్వా ఆహారో మే ప్రదీయతాం. ఇంత చేసి గట్టిగా 4-5 రోజులు గడిచింది. ఆనాటికే ఆయన ఆకలి తట్టుకోలేక ఏడ్చి, అమ్మ అమ్మ అమావాస్య వచ్చింది, అమావాస్య వచ్చిందని కూడా చెప్పాడు ఆయన. అమ్మ అంటే కలసి ఉండుట. సూర్యుడు చంద్రుడు ఒకరికొకరు ఎదురుగుండా వస్తే ఒకే కక్షలో ఉంటే దానికి అమావాస్య అనగా సూర్యచంద్రులు కలిసి ఉన్న తిథి అని పేరు. పైగా గ్రహణం, అందుకని ఆకలి ఎక్కువైపోయిందంటే అడవికి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను ఆయన అని వెళ్ళింది. ఆవిడ వెళ్ళి ఎప్పటికీ రాలేదు. ఇక ఈలోపు ఆ పిల్లవాడు ఆకలి తట్టుకోలేక బాగా ఏడ్చాడు. ఈ కథ రాముడికి అగస్త్యుడు రామాయణంలో ఉత్తరకాండలో చెబుతాడు. రామాయణం యుద్ధం అంతా అయిపోయాక రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాక అగస్త్య మహర్షి వచ్చాడు. వచ్చాక ఏమండి రావణాసురుడు ఇంత గొప్ప బలవంతుడు ఎలా అయ్యాడు అని అడిగితే వాడి కథ అంతా అగస్త్యుడు చెప్పాడు, వాలి కథ చెప్పాడు. ఇవన్నీ విన్నాక రాముడు అడుగుతాడు, ఎవరెంత గొప్పవాళ్ళైనా మా హనుమ ముందు వాళ్ళంతా బలాదూరు, ఈ వాలి, ఈ సుగ్రీవుడు, ఈ రావణుడు వీళ్ళెంత గొప్పవాళ్ళైనా హనుమ కాలి గోరికి పరికిరారని నాకు అనిపిస్తోంది. ఇంత గొప్ప హనుమంతుడు ఎందువల్ల వాలి సుగ్రీవులిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు సుగ్రీవుడు భయభీతుడై పారిపోయినప్పుడు సుగ్రీవుడికి సాయం చేయలేదు, బహుశ హనుమంతుడికి తన బలం తనకి తెలియదేమో అని నాకు అనుమానం అని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు అంటాడు, నిజమేనయ్యా అని ఈ జన్మకథని ఆయన కూడా చెప్పాడు. అంటే హనుమ జన్మకథ ఇటు ఉత్తరకాండలో రామాయణంలో అగస్త్యుడు రాముడికి చెప్పాడు, ఇటు పరాశర సంహితలో ఉంటుంది, అత్యద్భుతమైన సౌరపురాణంలో ఉంటుంది, వరాహపురాణంలో క్వాచిత్కంగా ఉంటుంది, వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది. అంటే అన్ని చోట్ల ఇంచుమించుగా హనుమ జన్మ వృత్తాంతం ఉన్నది. అగస్త్యుడు అంటాడు, బాల్యే ప్యేతేన యత్కర్మ కృతం రామ మహాబల తన్న వర్ణయుతుం శక్యం ఇది బాలతయాస్యతే. ఈ హనుమంతుడు సామాన్యుడు కాదు. సహజంగా ఎవరైనా పెద్దవాళ్ళయ్యాక గొప్ప గొప్ప పనులు చేస్తారు, కానీ ఈ వాయుపుత్రుడు 5 రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడే ఎవ్వరూ ఈ సృష్టిలో చెయ్యలేని అపూర్వమైన పని చేశాడు. దాన్ని వర్ణించటం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు, అంత మహాబలవంతుడు ఇతడు. ఇతని తల్లి అంజన పళ్ళు తేవడానికి అడవికి వెళ్ళింది. అప్పుడు హనుమంతుడు ఆకలి తట్టుకోలేక ఏడిస్తే కొండలు దద్దరిల్లిపోయాయి. అక్కడ చెప్పారు, రురోద శిశురత్యర్థం శిశు శరవణేయథ ఏష మాతుర్వియోగాచ క్షుధయాచ భృశార్ధ్యత. అమ్మ అంజనాదేవి ఆ కొండల్లో ఎక్కడైనా మంచి పళ్ళున్నాయేమో అని వెతుక్కుంటూ వెళ్ళింది. ఎక్కడో కొండల దగ్గరికి వెళ్ళి పళ్ళు తేవడానికి సమయం పట్టింది చాలా. ఈలోపు ఈయన భృశార్ధ్యత క్షుధయ, ఆకలికి ఎక్కువైపోయి ఆకలి తట్టుకోలేక తెగ ఏడ్చాడు. ఆ ఆకలి మామూలు ఆకలి కాదు, పెళ్ళయ్యింది, చిచ్చయిపోయింది కడుపులో. అందుకని భయంకరంగా ఏడ్చాడు. శిశుశరవణేయథ, పూర్వకాలంలో కుమారస్వామి రెల్లుగడ్డిలో పుట్టాడు, పుట్టగానే చాలా ఏడ్చాడు. ఆనాడు కుమారస్వామి ఏడ్చినట్టు ఏడ్చాట ఆయన. అంటే కుమారస్వామి తర్వాత ఈయన పుట్టాడు కాబట్టి ఆయనతో పోల్చారు. కుమారస్వామి శరవణంలో పుట్టాడు, శరవణం అంటే రెల్లుగడ్డి, అందులో పుట్టాడు కాబట్టి శరవణభవుడు శరవణుడు, శరద్భవుడు శారద్వంతుడు అంటాం ఆయన్ని. ఆనాడు కుమారస్వామి ఏడ్చాడు. అయితే ఆయన ఆకలి తీర్చడానికి మాతృదేవతలు వచ్చారు. ఎవరు సప్త ఋషుల భార్యల్లో ఒక్క అరుంధతి తప్ప తక్కిన 6 వచ్చి పాలిచ్చారు. వాళ్ళు పాలిస్తే 6 ముఖాలు ధరించి 6 దగ్గర ఒకేసారి పాలు తగ్గాడు ఆయన. 6 ఒకేసారి వచ్చి కుమారస్వామి దగ్గరికి, మమ పుత్ర మమ కుమార అని వాళ్ళు ఎవరికి వాళ్ళే నా కుమారుడు నా కుమారుడు నా పాలే తాగాలంటే 6 ఒకేసారి పాలిస్తే వాడు ఏమైపోతాడు? ఆయన కాబట్టి వెంటనే ఏం చేసేట, మీరేం కొట్టుకోకండి, 6 దగ్గర ఒకేసారి పాలు తాగుతా అని వెంటనే 6 ముఖాలు ధరించి గుటుక్కుమని 6 దగ్గర పాలు తాగాడు. అప్పటి నుంచి షణ్ముఖుడు అయ్యాడు ఆయన. హనుమంతుడు అంత ఆకలితో ఏడ్చిన కుమారస్వామి వలె ఏడ్చాడు, కానీ ఈయనకి పాలు ఇవ్వడానికి ఎవరు రాలేదు. ఆ సమయంలో సరిగ్గా సూర్యోదయం అయ్యింది. బాలార్కాభిముఖో బాలో బాలార్కయవమూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతే అంబర మధ్యగః. సూర్యభగవానుడు ఆ సమయంలో ఎర్రని కిరణములతో ఉదయించాడు, అరుణ కిరణాలతో. అందులో అమావాస్య నాడు సూర్యుడికి ఇంకొంచెం ఎక్కువ వేడి ఉంటుంది, గ్రహణం కూడా కదా. దాంతో ఇంత పూర్వం ఏనాడు లేని అపూర్వమైన అరుణద్యుతితో అద్భుత కాంతితో ఆవిర్భవించాడు. ఏమి కాంతి! ఆ కాంతిని చూడగానే ఈయనకి ఆకలి ఇంకా పెరిగింది. ఎర్రగా ఉన్న పండు అనుకున్నట్ట, అంటే కమలాఫలంలా అనిపించింది ఆయనకి, బాగా ముగ్గిన కమలాఫలంలాగా ఆహా అనుకున్నాడు. వెంటనే టింగన ఉయ్యాల తొట్లోంచి పైకి లేచిపోయాడు ఆయన. పండు కనపడితే మాత్రం 5 కుర్రాడు ఎగిరి పెడతాడా, ఆయన మహాత్ముడు గనక కారణజన్ముడు గనక ఉయ్యాల్లోంచి చివ్వుని పైకి ఎగిరాడు. మహాకవుల్లో వావిలి కొలను సుబ్బారావు గారని ఒక కవిగారు ఉన్నారు. ఇక్కడే తెనాలి దగ్గర అంగల కుదిరిలో ఆయన చచ్చిపోయే దాదాపు 40 అయిపోయింది అని మహానుభావుడు. మందరము అనే పేరుతో రామాయణాన్ని యథాతథంగా అనువాదం చేశాడు. పద్యకావ్యం, పద్యానికి తాత్పర్యం, వాల్మీకి అక్షరాక్షరం దింపాడు ఆయన. అంటే అక్కడ సొంత పైచ్యం లేకుండా, అందుకే ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు. ఆయన ఈ శ్లోకాన్ని, ఇందాక బాలార్కాభిముఖో బాలహ అన్న శ్లోకాన్ని కందపద్యంలో అందంగా అనువాదం చేశాడు ఆయన. అప్పుడు దాసన పుంబువు చొప్పున జిగిమీరి ప్రాగ్వసుమతీధ్రమునందొప్పరమున యగసెడి అప్పంకజమిత్రుగాంచి ఆతని బట్టన్. స్తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో ఉదయిస్తున్న సూర్యుడిని చూచాడు. ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు? జపా కుసుమ సంకాశం, దాసాని పువ్వులాగా ఎర్రగా ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో కొన్ని చోట్ల ఎర్రని పువ్వులు కనపడతాయి, అగ్ని పువ్వులు అని పిలుస్తాం వాటిని, అగ్ని పుష్పాలు. దాన్నే సంస్కృతంలో జపా పుష్పము అంటాం. సూర్యభగవానుడు అలా వెలిగిపోతున్నట్ట, అలా ఎర్రగా వెలిగిపోతున్న పుష్పములా ఉన్న సూర్యభగవాను చూచి టక్కన తూర్పు దిక్కుకేసి ఈయన పైకి దాన్ని అందుకోవడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే పండు అనుకున్నట్ట. ఫలమను బుద్ధిమింటికి చివాలున్నత నెగసెన్ నవార్కుతో తులితుడు బాల సూర్యునకు తోర్ణమ సమ్ముఖమవుచు తాజనల్ బలిముఖబాలు మింట చనువాని మహర్షులు దేవ దైత్య యక్షులు కడు విస్మయం పడుచు చూచుచు మానసవాయువే గునిల్. పండు అనుకుని రివ్వున పైకి ఎగిరాడు. ఆ ఎగరణలో కూడా మళ్ళీ మహావేగంగా చివాలును ఎగిరాడు, రివ్వును ఎగిరాడు. రెక్కలు లేని పర్వతంలాగా, ఏ రెక్కలు లేకుండా మనశ్శక్తితో ఎగురుతున్న గరుత్మంతుడిలాగా సూర్యుడికి ఎదురుగుండా వెళ్ళాడు. ఉదయిస్తున్నవాడు బాలసూర్యుడు, ఈయన మరొక కొత్త సూర్యుడు, నవార్కుతో తులితుడు, కొత్త సూర్యుడు అనమాట. ఓహో, భగవంతుడు బ్రహ్మదేవుడు బహుశా భూలోకంలో ఏదో విచిత్ర సృష్టి చేయడం కోసం, ఏదో లీల చేయడం కోసం ఇంకొక సూర్యుణ్ణి సృష్టించాడా అన్నట్టుగా ఉందిట హనుమంతుడి రూపం. అక్కడ నిజమైన సూర్యుడు, ఇక్కడ వానర సూర్యుడు. ఈయన ఆయనకేసి వెళ్ళిపోతూ ఉంటే వేలు వందల యోజనాలన్నీ నిమిషాల్లో వెళ్ళిపోయాడు ఆయన. ఆ వేగం అతులితం, మనోజవం, మానస వాయువేగుని మనస్సు ఎంత వేగంగా వెడుతుందో, గాలి ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా ఎగిరిపోతున్నట్ట. అది చూచి మహర్షులు, దేవతలు, దైత్యులు, యక్షులు ఆశ్చర్యపోయి ఎవరి కుర్రాడు, చూస్తే వానరుడు బాలుడు, 5 రోజుల వయస్సులో ఈ వేగం ఏమిటి అని ఎవరికి వాళ్ళు విస్మయపడ్డారు. సూర్యభగవానుడికి జాలేసింది, నాకు భవిష్యత్తులో వీడు శిష్యుడవుతాడు, లోకశ్రేయస్సు కోసం పుట్టినవాడు, పిల్లవాడు కాబట్టి చాపల్యంతో, అందులో కోతి కూడా కాబట్టి వానర చాపల్యంతో వస్తున్నాడు, అందువల్ల వీడికి ఎక్కువ వేడి చూపించకూడదని ఆయన కూడా జాలితో కరుణతో, సహజంగా శిష్య వాత్సల్యం ఉంటుంది కాబట్టి ఆ వాత్సల్యంతో వేడి తగ్గించాడు. సూర్యుడి యొక్క వేడి 90% తగ్గిపోయింది, ఇంక కేవలం 10% ఉందట. ఆ మాత్రం భరించగలడా కుర్రాడు. అందుకని ఈలోపు వాయుదేవుడు ఏం చేశాడు, ఒరే నాయన, నా పుత్రక, నాకు చెప్పా పెట్టకుండా ఆకలేసిందని ఎగిరిపోతున్నావా, సర్లే నీ ప్రయత్నం అలాగే ఉండని, జనం కూడా నిన్ను పొగుడుతారు అని హిమాలయ పర్వతం నుంచి మంచు పట్టుకొచ్చి ఆ మంచుగాలి మీద వేయడం మొదలెట్టాడు. ఆకాశంలో ఆ సూర్యుడి దగ్గరికి వెడితే కాలిపోకూడదు కదా, అందుకని శీతవాతం జల్లేట, చల్లని గాలి అనమాట. వేసవికాలంలో ఏసీ ఆడిటోరియంలో ఏసీ వేసి కూర్చోబెట్టినట్టుగా మిమ్మల్ని అక్కడ హనుమంతుడు సూర్యుడి దగ్గరికి ఎడుతుంటే హాయిగా న్యాచురల్ ఏసీ మంచు విడిచిపెట్టాడు. ఈ శీతవాతంతో, ఈ చల్లగాలితో సూర్యుడు కాంతి కూడా తగ్గించడం వల్ల ఏమీ ఇబ్బంది లేకుండా హాయిగా ఎగరడం మొదలుపెట్టాడు. చెప్పేగా మహాత్ములకి అందరూ సహకరిస్తారు, యోగ జాతకులు అంటారు వారిని. ఇలా ముందు వెడుతూ ఉంటే ఆ సమయంలో కొంతమంది గ్రహదేవతలు చూచారు. యది తావత్సిశోరస్య ఈదృశో గతి విక్రమ యౌవనం బలమాసాద్య కథం వేగో భవిష్యతి. ఇంత చిన్న వయస్సులోనే 5 రోజుల పిల్లవాడికే ఇంత వేగం ఉన్నదంటే, మంచి యవ్వనంలో అడుగుపెట్టినప్పుడు వీడి వేగం ఎలా ఉంటుందో, అబ్బో ఆ వేగాన్ని మనం చూసి తీరవలసిందే అని ఎవరికి వాళ్ళే, ఇతడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడో అప్పుడు ఎంత వేగంగా ఎగురుతాడో చూద్దాం అనుకున్నారట. 5 రోజులకి ఎంత వేగం ఉందంటే మరి భవిష్యత్తులో ఎలా ఉంటాడో అని. ఇలా ఎవరికి వాళ్ళు అందరూ రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. ఇంతలో ఈ కుర్రాడు వచ్చాడు, సూర్యుడు చుట్టూ తిరిగాడు. ఆ గోళాన్ని పట్టుకుని ఎలా మింగాలో తెలియట్లేదు, బాలుడు కదా, అందుకని చుట్టూ తిరిగి ఎక్కడ కొరుకుదామా. ఈ మధ్యన యాపిల్ ప్యాడ్ ఒకటి వచ్చింది రెండు, ఐప్యాడ్ కొంచెం ముక్క కొరికి అలా కొరకడం ఎలాగా అనుకుంటున్నాడు ఈయన. సరిగ్గా ఆ సమయానికి అక్కడ రాహువు గారు వచ్చారు. ఆ రోజు సూర్యగ్రహణం సూర్యుడిని పట్టుకోవడానికి ఆ రోజుకి అర్హత రాహువుకి ఉన్నది. ప్రతి గ్రహణం నాడు రాహువు కేతువు సూర్యచంద్రుల్ని కాసేపు పట్టుకుని ఆ తర్వాత విడిచిపెడతారు. ఇది బ్రహ్మ ఏర్పాటు చేసిన నియమం. ఇంద్రుడు దాన్ని రక్షించాలి. కాబట్టి రాహువు కేతువు సూర్యుణ్ణి చంద్రుణ్ణి గ్రహణం నాడు పట్టుకునేలా చేయవలసిన బాధ్యత ఇంద్రుడిది, దిక్పాలకుడు గనక. పాపం రాహువు గారు యథాప్రకారంగా వచ్చి ఈనాడు నాది కాసేపు పట్టుకుంటాను పీడిస్తానని మింగడానికి వచ్చాడు. మింగి మళ్ళీ విడిచిపెట్టేయాలి బయటికి. తీరా అక్కడికి వస్తే మంచి వానరబాలుడు ఒకడు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ వానరబాలుడికి రాహువు కనపడగానే ఆకలి ఎక్కువైపోయింది, కనపడిందల్లా పండుకిందే ఉంది ఆయనకి. అందుకని సూర్యుడిని వదిలేసి తక్కన రాహువుని గట్టిగా పట్టుకున్నట్ట. యమేవ దివసం హేష గ్రహీతుం భాస్కరం పులతః తమేవ దివసం రాహు జిగృక్షతి దివాకరం. ఓ పక్కన వానరబాలుడు పట్టుకునేది ఆ రోజే, రాహువు అప్పుడే పట్టుకోవాలి. రాహువు సూర్యుడు పట్టుకునేలోపు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న వానరబాలుడు హనుమంతుడు టక్కున రెండు చేతులతో అమాంతంగా పట్టేశాడు రాహువుని. రాహువుకి ఒక క్షణం ఏం అర్థం కాల, అటూ ఇటూ కదులుతున్నవాడు ఆగిపోయట్ట. ఏమిటి మంచి వేగంగా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి సూర్యుణ్ణి మింగవలసిన నన్ను ఎవరు పట్టుకున్నారని చూస్తే ఎదురుగుండా ఒక వానరబాలుడు రెండు చేతులతో ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే వీడికి ముందు భయం వేసింది, హుమ్మని గింజుకున్నాడు విడిపించుకోవడానికి. కానీ ఆ బాలుడు ఇంకా గట్టిగా నొక్కేశాడు, ఆ గోళ్ళు దిగిపోయాయి. వాడు ఎంత గింజుకున్నా వదలటం లేదట. ఓరి దేవుడో, ఇదేదో మహాభూతం, ప్రపంచ ప్రళయం వచ్చినట్టుంది, సూర్యుణ్ణి మింగే రాహునే మింగబోతోందంటే ఈ భూతం మామూలు భూతం కాదు బాబోయ్ అని కీచు కీచు అని అతి కష్టం మీద చేతుల మీద కొరికి ఓ తోపు తోసి భయపడిపోయి అప్పటికే హనుమంతుడు రెండు చేతులతో నొక్కినప్పుడే వాడి ఒళ్ళంతా పటపట్లాడిపోయిందట. అప్పడాలు విరిగిపోతాయి చూసారా, అలా విరిగిపోయింది వాడి శరీరం. అసలే ఉన్నది తలకాయ మాత్రమే, సగం శరీరం. ఆ మాత్రమే ఉన్న శరీరం కాస్త వీడి దెబ్బకి ఇంకా పచ్చడైపోయింది. తట్టుకోలేక రక్షించండి పాహి పాహి బావోయని అరుచుకుంటూ బయలుదేరాడు. ఆ సమయంలో ఇంద్రుడు దేవసింహాసనం మీద కూర్చుని టీవీగా అప్సరసల నృత్యం చూస్తున్నాడు. మాయదారి నృత్యం, మేము ఇక్కడ చచ్చిపోతుంటే నృత్యం చూస్తావా ఇంద్ర రక్షించన్నట్ట. వెంటనే ఇంద్రుడు తెల్లబోయి, ఇదేమిటయ్యా రాహు, ఇవాళ గ్రహణం కదా సూర్యుడిని మింగడం అని నా దగ్గరకు వచ్చి ఏమిటి ఇలా అరుస్తున్నావు, ఈ ఒళ్ళంతా ఈ రక్కులేమిటి, ఈ గాయాలేమిటి, నీ తలకై చిన్నాభిన్నమైపోయింది ఏమిటి, వణికిపోతున్నావు ఏమిటి అన్నట్ట. వణికిపోక ఏం చేయమంటావయ్యా, ఈనాడు పర్వకాలం బేనే గమరుండు రాహువే తెల్చెదుమీ భాను నీ బట్టగా నావుడు దీను నితా నోరడిల్ చి తెప్పున లేచ. ఇవాళ పర్వకాలం, సూర్యగ్రహణం, గ్రహణం నాడు పట్టుకోవలసిన బాధ్యత నాది. నాకు వరమిచ్చి తీరా నేను సూర్యుణ్ణి పట్టుకోబోతున్న సమయంలో ఇంకొక రాహువుని సృష్టించి పంపుతావా ఇంద్రా, ఇది నీకు న్యాయమా, ఎంత కుతంత్రం, ఎంత కుట్రా, మీరు దేవతలు మేము రాక్షసులం కాబట్టేగా నీ పార్టీలో చేరినా నన్ను గెంటేశావు అన్నాడు. అనగానే ఇంద్రుడు ఒక క్షణకాలం తెల్లబోయి, అసలు ఒక గ్రహాన్ని సృష్టించే శక్తి నా దగ్గర ఎక్కడుందయ్యా బాబు, మహాత్ములైన దేవతలకు ఆగ్రహం వస్తే సామాన్యులు ఏమీ చెయ్యలేనట్టే, దిక్పాలకులకు ఆగ్రహం వస్తే మీ వంటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు, త్రిమూర్తులకు ఆగ్రహం వస్తే మేమేమీ చెయ్యలేము. సృష్టి చెయ్యాలన్నా నాశనం చెయ్యాలన్నా అది త్రిమూర్తుల చేతిలో ఉన్నది, నేను కేవలం దిక్పాలకుణ్ణి గ్రహాధిపతిని మాత్రమే. నేను రాహువులాంటి వాడిని మరొకండి సృష్టించలేను. నువ్వు సూర్యుడిని మింగబోతూ ఉంటే మరో రాహు వచ్చి మింగాడంటున్నావు, ఇదేదో ఆశ్చర్యం, వాడెవడో భూతమో దయ్యమో అయి ఉంటాడు, వాడెవడో నిజమేనా లేక కలగన్నావు అంటే కలగండం ఏమిటయ్యా, రక్కులు చూడన్నాడు. వాడికి ఇంతంత గోళ్ళు, ఆ గోళ్లతో నా తలలో పొడిచాడు, ఇట్నుంచి ఇటు బయటకు వచ్చేసే గోళ్ళు, అసలే ఉన్న తలకాయ ఇంత, ఈ తలకాయని వాడు నొక్కేశాడు. అనగానే అయితే నువ్వేం భయపడకు, మా భైషీ అంటే నువ్వేం భయపడకు, ఇప్పుడే నీ కూడా వస్తున్నానన్నాడు. ముందు నువ్వు దారి చూపించు, ఆ భూతం ఉన్న చోటికి బయలుదేరు, నీ వెంటనే లేస్తాను, నేను వస్తాను అని వెంటనే నృత్యం ఆపి ఐరావతాన్ని తెప్పించుకున్నాడు ఇంద్రుడు. వాసవుడిట్లు లేచి అతిభాసుర కాంచన మాలదాల్చి కైలాసనగాగ్ర సన్నితము లాలిత భూషణ భూషితంబు ఘంటా సముదాయ ఘోషితము నాలుగు కొమ్ముల గౌరు నెక్కి వేవేచనే రాహుముండుగర విప్లవగార్భకులున్న చోటికిన్. ఇంద్రుడు తక్షణం సింహాసనం మీద నుంచి లేచాడు. తళతళ మెరిసిపోతున్న ఒక బంగారపు గొలుసు దండ మెడలో వేసుకున్నాడు. ఈ దండనే తర్వాత వాలికిచ్చాడు అతడు. ఈ దండ మెడలో ఉంటే ఎదుటివాడి శక్తి అతన్ని ఏమీ చెయ్యలేదు. అటువంటి హారం మంచి మెరిసిపోతున్న, ఎప్పుడూ కాంతి మాసిపోని సువర్ణహారం బంగారపు గొలుసు మెడలో వేసుకున్నాడు. కైలాస పర్వతంలాగా ఎత్తుగా తెల్లగా మెరిసిపోతున్న నాలుగు దంతములు కలిగిన ఐరావతం అనే ఏనుగెక్కాడు. ఐరావతానికి నాలుగు దంతాలుంటాయి. ఆ నాలుగు కొమ్ములున్నటువంటి ఏనుగునెక్కాడు. దాని మెడ నిండా గంటలే కాబట్టి ఐరావతం నడుస్తున్నప్పుడల్లా ఆ గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతూ ఉంటాయి. అటువంటి శబ్దముతో ఉన్న ఆ ఏనుగు మీద ఎక్కి ఠీవిగా వజ్రాయుధం పుచ్చుకుని కోదండం ధరించి గద వంటి ఆయుధాలు పుచ్చుకొని, ఓయి రాహు నువ్వు ముందుకు వెళ్ళు, నీ వెంట నేను వస్తాను అన్నాడు. రాహు ముందుగా వెళ్ళాడు, వెనక ఏనుగు వెడుతున్నది. రాహు దారి చూపించేట. వాడికి ఎందుకు భయమే, రాహుకి ఇందాకటి దెబ్బ తట్టుకోలేడు. అందుకని ఎక్కడి నుంచైనా హఠాత్తుగా భూతం మింగుతుందేమో, ఎందుకైనా మంచిదని అటు ఇటు దొంగ చూపులు చూసుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళి 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 చెట్ట చివరికి సూర్యభగవానుడి దగ్గరికి రాగానే, అదిగో అదే భూతం అన్నట్టు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న వానరబాలుని చూపించి నేను ఇక్కడ ఉండను బాబోయ్ అని పక్కకి తప్పుకున్నాడు. ఈలోపు హనుమంతుడు సూర్యుడిని మింగలేక, ఆకలికి తట్టుకోలేక, ఎలా మింగడం, ఏది దొరుకుతుంది ఆహారం అనుకున్న సమయానికి ఎదురుగుండా తెల్లని ఐరావతం కనపడింది. ఇదేదో వైట్ ఫ్రూట్ అనుకున్నాడు ఆయన. అందుకని తెల్లగా ఉండే పండు అనుకుని అమాంతంగా నోరు పెద్దగా తెరిచి ఆమని దాని మీద దూకాడు. ఇక మామూలు కనిపించిందల్లా పండే ఆ కుర్రవాడికి. అందుకని పండు అనుకుని దానికి వెళ్ళి తొండం గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోవడంతో ఆ ఏనుగు కంగారు పడి చేత్తో తొండాన్ని పట్టుకుంటే ఆ దెబ్బకి తొండం పిండైపోయిందిట, వణికిపోయి ఇంద్రుడిని కిందకి తిరగేసి బాబోయ్ బాబోయ్ అని ఘంకరించి ఒక్క ఊపు ఊపి అతి కష్టం మీద విడిపించుకుని అది పారిపోయింది. ఇంద్రుడికి భయం వేసింది, ఇదేదో మహాభూతం కనిపించిన దానిలా మింగేటట్టుంది. ప్రపంచ ప్రళయ కాలంలో లోకాలన్నీ మింగడానికి మృత్యుదేవతను ఏ రుద్రుడైనా పంపాడా ఏమిటనుకుని ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదమని వెంటనే వజ్రాయుధం పుచ్చుకుని ఒక్క దెబ్బ కొట్టాడా మీదకొస్తున్న హనుమంతుణ్ణి. అది ఎడమ దెబ్బ దవడకి తగిలింది. దాంతో ఆ బాలుడు స్పృహ తప్పి అక్కడి నుంచి ఢామ్మని ఒక్కసారిగా మేరు పర్వతం మీద పడిపోయాడు. తతో గిర్రౌ పపాతైష ఇంద్రవజ్రాభితాడితః పతమానస్య చైతస్య వామోహనురభజ్యత. సామాన్యంగా ఉన్న లోకమర్యాదని పాటించి, అంటే వజ్రాయుధం దెబ్బ తగిలితే ఎవడైనా పడిపోవాలి, అది విష్ణుమూర్తి వజ్రాయుధానికి ఇచ్చినటువంటి ఒక నియమం. ఎక్కడో వరాలు పొందిన వాళ్ళని పక్కన పెడితే ఆ మర్యాద వల్ల వజ్రం దెబ్బ తగలగానే హనుమంతుడు ఢామ్మని తలకిందులుగా కింద పడ్డాడు. గిరి మీద పడిపోయాడు మేరుపర్వతం దగ్గర. పడ్డంతో ఆ ఇంద్ర వజ్రం దెబ్బతోటి ఈ ఎడమవేపుకు పడ్డాడు. ఈ ఎడమవేపు ఉన్న దవడ పటుక్కన పగిలింది, బేట ఇచ్చింది అనమాట. అంటే పూర్తిగా పగల్లా, ఓ బేట ఇచ్చింది. సరిగ్గా కన్స్ట్రక్షన్ లేని గోడలు బేటలు ఇస్తాయి చూసారా, అలాగా. ఈ విధంగా దవడ పగిలింది, స్పృహ కోల్పోయాడు. దాంతో మహాత్ముడు వాయుదేవుడు, మా అబ్బాయికి స్పృహ పోయింది, ఇంద్రుడు ఎంత క్రూరుడు, ఒక బాలుడు ఏదో లీల చేశాడు, ఆ మాత్రానికి ఎంత గోల చేసి కొట్టి పడగొడతాడా అని ఆగ్రహోదగ్గురుడైపోయి, కుమారుడంటే ప్రేమ గనక సహజంగా అందులో పిల్లవాడు గనక పెద్ద అయి ఉంటే ఎంత అనిపించదనమాట. ఓరి ఇంద్ర, ఎంత క్రూరుడు నువ్వు, ఎప్పటికప్పుడు అకృత్యాలే చేస్తూ ఉంటావు. ఈ ఐదేళ్ల బాలుడు ఏం చేశాడు, ఆకలితో పైకొచ్చి ఏదో లీలగా పట్టుకోబోయాడు, ఆ మాత్రానికే పడగొడతావా అని ఆ కుమారుడిని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుని, దీనికి తగిన ప్రతీకారం చేస్తాను అని ఒక్కసారి వాయు ప్రసారం ఆపేశాడు, వాయువుని స్తంభింపజేశాడు. వాయువు అంతటా ప్రచారంలో ఉంది కాబట్టి మనం బతుకుతున్నాం. ఒక్క క్షణం వాయువు లేకపోతే అవుతుందో ఆలోచించండి. హిమాలయ పర్వతాల్లో పైకి ఎక్కితే అక్కడ ఆక్సిజన్ అందదు, వెంటనే ముక్కులు పోయి చచ్చిపోతాం. ఎంతటి వాడైనా సరే ఒక స్థాయి దాటి పర్వతాల్లో పైకి ఎడితే ఇక బతకడు వాడు, ఎందుకంటే గాలి లోపలికి వెళ్ళదు కనుక ప్రాణవాయువు. ఇప్పుడు ఆ హనుమంతుడు స్పృహ తప్పి పడిపోవడంతో వాయుదేవుడు ఆగ్రహోదగ్గురుడయ్యి మొత్తం లోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేసేసాడు అనమాట, కదలకుండా చేసేసాడు. ప్రచారం సతు సంగృహ్య ప్రజాస్వంతర్గత ప్రభు గుహాం ప్రవిష్ట స్వసుతం శిశుమాదాయ మారుత. ఈ విధంగా లోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేసి ఆపేసి ప్రచారం ఆపేసి వెంటనే కొండగుహ దగ్గరకు వచ్చి హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒక గుహలో ఈ కుమారుణ్ణి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని చేత్తో తల నిమురుతూ, అయ్యో ఎన్నో తపస్సులు చేయగా అగ్నికి నాకు అంజనకి కేసరికి సుతుడు అవుతావు నువ్వని ఈశ్వరుడు వరమిచ్చాడు, అటువంటి వాడివి పుట్టావన్న ఆనందం 5 రోజులు కూడా మిగలలేదు, నాయన అప్పుడే శరీరాన్ని విడిచిపెట్టేసావా. నిజానికి అతను స్పృహ కోల్పోయాడంతే, అయినా పితృప్రేమ అంటారు, దేవతలకు కూడా ప్రేమ ఉంటుంది తప్పదు, అందుకని ఏడవడం మొదలుపెట్టాడు. ఈలోపు ఏమైంది, ఈ లోకంలో ఎక్కడా గాయం లేదు, దాంతో మలం మూత్రం స్తంభించాయి. మన శరీరంలో కొన్ని వాయువులు ఉన్నాయి, ఆ వాయువులే లేకపోతే మలమూత్రాలు కిందకి రావు. ఆ శరీరం మీకు అందరికీ తెలుసున్నదే కదా, అందుకే ఉదయం పూట కాలకృత్యాల సమయంలో కడుపులో నుంచి కొన్ని వాయువులు బయటకు వస్తాయి. ఆ అధోముఖ వాయువులే గనక లేకపోతే ఈ మలం మూత్రం రెండు బిగుసుకుపోయి వాడు బయటికి రాడనమాట. అపానము అంటారు ఆ వాయువుని. ఈ అపాన వాయువుతో సహితంగా మొత్తం పంచవాయువులు బిగుసుకుపోవడం వల్ల జనం గిచగిచగిచలాడిపోయారు. దేవతలు, మానవులు, జంతువులు, పశువులు, కీటకాలు, సరీసృపాలు అనే తేడా లేకుండా చరాచర జగత్తులో ఉన్న జీవులన్నీ ఈ మొత్తం శరీర అవయవాలన్నీ స్తంభించిపోగా మలమూత్రాదులు ఆగిపోగా ప్రాణం పోదు ఉండదు, అలాంటి బాధ పొందారట. విన్మూత్రాశయమావృత్య ప్రజానాం పరమార్తికృత్తు రురోధ సర్వభూతాని యథా వర్షాణి వాసవః. ఇంద్రుడికి కోపం వస్తే యజ్ఞములు సక్రమంగా జరగకపోతే వర్షాలు ఆపేస్తాడు. మనం యజ్ఞాలు చేయకపోతే ఇంద్రుడికి ఆగ్రహం కలుగుతుంది, ఎందుకంటే ఇంద్రుడికి ఆహారం అందదు, దేవతలకు ఆహారం అందదు, దానితో ఇంద్రుడు యజ్ఞములను చెయ్యని మనుష్యుల మీద కోపంతో వర్షములు సక్రమంగా కురవకుండా చేస్తాడు. దాంతో లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి, కరువు కాటకాలు గురవుతాయి. ఇంద్రుడు ఎలా అయితే వర్షములు నాపుతాడో అలాగే ఈ కుమారుడు స్పృహ తప్పిపోయాడనే బాధతోటి వాయుదేవుడు తన ప్రచారం ఆపడంతో ఈ మలమూత్రాలు బాగా స్తంభించిపోయి ప్రజలు పరమబాధ పొందారు. సమస్త భూతాలు గిజగిజలాడిపోయాయి. వారు వీరు అనే తేడా లేకుండా అన్ని లోకాల్లో వాళ్ళు ఒక్క త్రిమూర్తులు తప్ప తగిన వాళ్ళంతా ఏడ్చారట. మహాయాతన పడిపోయి చివరికి అంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, చావు కాదు బ్రతుకు కాదు, మధ్యలో ఉన్నాం మేము, ఈ బాధ ఇంతకు పూర్వం అనుభవించలేదు, మలమూత్రములు ఉద్ధృతంగా ఉన్నాయి కిందకి దిగవు, దాంతో పడే బాధ అంతా ఎంత. ఇలాంటి బాధ ఇంచుమించుగా జీవితంలో చాలామంది అనుభవించి ఉంటారు. ఏ బస్సులోనో ప్రయాణం చేస్తూ ఉంటే వాడు బస్సు ఆపకపోతే ఈ గిజగిజలాడిపోతాడే, హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులో వస్తూ ఉంటే ఆ బాధ ఏమిటో అనుభవించిన వాడికి తెలుస్తుందని శాస్త్రం. ఇప్పుడు అంతకంటే ఎక్కువైపోయింది బాధ మాకు. ఇప్పుడు మానవులు ఎందుకు ఏడుస్తారో అర్థమయ్యింది. మమ్మల్ని రక్షించు బాబోయని దేవతలు అందరూ మొత్తం ఋషులతో పాటు బ్రహ్మ దగ్గర మొరపెడితే బ్రహ్మదేవుడు వారిని సమాధానపరుస్తూ ఏం చేయమంటారయ్యా, మీ ఇంద్రుడు చేసిన పని తెలివి తక్కువతనంతో ఈ లోకములకు అధినాయకుడిగా ఈశ్వరుడు వాయువుని పెట్టాడు. వాయు ప్రాణ, వాయువే మనకి ప్రాణం. మంచినీళ్ళు లేకుండా ఒక గంట బ్రతకచ్చు, కానీ వాయుస్తంభనతో ఎక్కువ కాలం బ్రతకలేము. ఆహారం లేకుండా కొన్నాళ్ళు బ్రతకచ్చు, వాయువు లేకపోతే క్షణం కూడా మానవుడు జీవించలేడు. అందువల్లే వాయువు పంచప్రాణములనే పేరుతో శరీరంలో ఉంటుంది. ప్రాణ, అపాన, వ్యాన ఉదాన సమానములనే పేరుతో శరీరంలో ఉండి ప్రాణమునకు సుఖమునిచ్చేవాడు వాయువు. అందువల్ల వాయు ప్రాణ సుఖం వాయు, వాయువే సుఖం. వాయు సర్వమిదం జగత్, ఈ జగత్తంతా వాయువే. వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతే జగత్. ఒక్కసారి వాయువు స్తంభించాడంటే లోకంలో ఎవరూ సుఖంగా ఉండలేరు. వేసవికాలంలో వాయుదేవుడు గాలి వేచకుండా ఉంటే రాత్రిపూట మానవులు బాధపడిపోతారు. చల్లగాలి ఆయన విసిరితే అమ్మయ్య అనుకుంటారు. వాయువు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. ఉష్ణవాయువు ప్రసరించినా ప్రమాదమే, మరీ శీతల వాయువులు ప్రసరించిన ప్రమాదమే. మందవాయువు ఉన్నంత వరకే మానవులకి ఆయన ప్రాణాన్ని నిలబెట్టి సుఖాన్ని ఇస్తాడు. అటువంటి వాయుదేవుణ్ణి అందుకే జ్ఞానులు ఎప్పుడూ శివస్వరూపుడిగా భావించి అభిషేకం చేసి పూజిస్తారు. వాయువుని పూరకము, రేచకము, కుంభకము అనే పేరుతో యోగాభ్యాసంతో పూజిస్తూ ఉంటారు యోగులు. ఆ వాయువుకి దుఃఖం కలిగించాడు ఇంద్రుడు. వాయుపుత్రుడు హనుమంతుణ్ణి వజ్రంతో కొట్టాడు. ఆయన దవడ పగిలింది. ఆ కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకుని హిమాలయ పర్వత గుహలలో, మేరుపర్వత గుహలలో ఉన్నాడు ఆయన. ఆ వాయువుని మనం సమాధానపరచకపోతే ఇలాగే చచ్చిపోతాం. నాతో పాటు మీరందరూ రండి, ఇంద్ర ముందు నువ్వు ఉండు, ఎందుకంటే అసలు తప్పు నీ వల్ల జరిగింది. మనందరం కలిసి వాయువుకి ఆనందం కలిగిద్దాం అని టక్కన అందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడు హిమాలయ పర్వతాలకి మధ్యలో ఉన్న మేరుపర్వత కందరానికి, గుహకి చేరాడు. తతోర్క వైశానర కాంచన ప్రభం సుతంతదోత్సంగగతం సదాగతే చతుర్ముఖో వీక్ష కృపామథాకరోత్ సదేవ గంధర్వర్షి యక్షరాక్షసై. ఆ సమయంలో వాయుదేవుడు, బ్రహ్మ, ఇంద్రుడు అందరూ చూస్తూ ఉన్న సమయంలో ఒక కొండ గుహలో మంచి బంగారపు రంగులో ఉన్న ప్రాంతంలో కూర్చుని మెడలో బంగారపు దండ వేసుకుని ఒడిలో కొడుకుని పడుకోబెట్టుకుని అయ్యో కుమార అని ఏడుస్తూ ఉన్నాడు. అలా దుఃఖిస్తున్న వాయుదేవుణ్ణి వీళ్ళు చూచారు. చతుర్ముఖ బ్రహ్మ లోపలికి వచ్చాడు. వెంటనే ఈయన సంభ్రమంతో కొడుకుని ఎత్తుకునే వాళ్ళు కింద పెట్టకుండా మహాప్రభువు అని వినయంగా నమస్కరించాడు. బ్రహ్మ వచ్చాడు కదా అని ఒళ్ళో ఉన్న కొడుకుని డామని కింద పెట్టలేదు. మళ్ళీ సంభ్రమంతో ఆ కుమారుడి చేతులతో ఎత్తుకునే తల వంచి నమస్కరించి, ప్రభు స్వయంభూ చతుర్ముఖ బ్రహ్మ చూడు నా పుత్రుడి దీనస్థితి అని నమస్కరించగానే పక్కనున్న దేవతలు, గంధర్వులు, యక్షరాక్షసులు చేతులెత్తి ఆ బాలుణ్ణి, వాయువుని దీవించారు. బ్రహ్మ ముందుకొచ్చి, నాయన, నీ కుమారుడి స్పృహ కోల్పోవడం అనే లక్షణం నీకు బాధ కలిగించింది. నీ కొడుకు మూర్చిపోయాడనే ఉద్దేశంతో నువ్వు లోకాలన్నింటినీ మూర్చిపోయేలా చేస్తున్నావు, అవునా నాయన? నీకు ఆ బెంగక్కర్ల, ఇదిగో అని ప్రేమగా అలా చేత్తో నిమిరాడు హనుమంతుడి నెత్తి మీద. ఇలా నిమిరాడు వెంటనే ఏమైందిట, సస్యం పునర్జీవితమాప్తవాన్ జలసిక్తం యథా. ఎండిపోతున్న సమయంలో మొక్కలు, పొలాలు, నీళ్లు వర్షం పడగానే ఏమవుతుంది, ఓ చోట చెట్లు ఎండిపోతున్నాయిటిగా. ఆ సమయంలో మంచి కుంభవృష్టి కురిసిందనుకోండి, ఆ మొక్కలు శ్యామలమైపోయి కళకళలాడిపోతాయి. నీటితో తడపబడిన మొక్కలు తిరిగి కళకళలాడినట్టే బ్రహ్మదేవుడు అలా నిమరడంతో ప్రాణవాయువులు శరీరంలోకి వచ్చి బాధ మొత్తం పోయి పగిలిన దవడ యథాతథంగా అయిపోయి టక్క లేచి కూర్చున్నాడు కుర్రాడు. ఉత్సాహంగా పైగా ఇంతకు పూర్వం కంటే మంచి వేగంగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. వెంటనే వాయుదేవుడికి ఆనందం వచ్చింది. అమ్మయ్య మా అబ్బాయి బతికాడ్ర బాబు అనుకుని యథాప్రకారంగా ప్రసరించాడు. ఆయన ప్రసరించగానే గాలి అన్ని చోట్ల వ్యాపించగానే అందరికీ ఉన్న బాధలన్నీ క్షణాల్లో పోయేటం, మటుమాయం అయిపోయాయి. అమ్మయ్య ప్రాణం లేచి వచ్చిందిరే బాబు అనుకున్నారు వాళ్ళు. కుర్రవాడు లేవగానే వాళ్ళ ప్రాణాలు కూడా లేచొచ్చాయన్నమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఇంద్ర నీవు కొట్టిన దెబ్బ వల్ల ఈ కుర్రవాడు కింద పడ్డాడు. ఇప్పుడు ఇతన్ని వరాలిచ్చి అనుగ్రహించి హనుమంతుడితో పాటు లోకానికి ఉపకారం చెయ్యి, వాయుదేవుణ్ణి సంతోషపెట్టు. ముందు నేను వరం ఇస్తున్నాను అని బ్రహ్మదేవుడు, నీకు నా అంత ఆయువు కలుగ్గాక, బ్రహ్మాయువు కలుగ్గాక, నాయనా నువ్వు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు బ్రహ్మాస్త్రం నిన్నేమీ చేయలేదు, బ్రహ్మాస్త్రం నిన్ను ఎవరైనా బంధించడానికి వెయ్యగానే నువ్వు నన్ను తలుచుకుంటే ఆ అస్త్రం తనంత తానే నిన్ను విడిచిపెడుతుంది. ఎవడన్నా నిన్ను బంధించడానికి బ్రహ్మాస్త్రం వేశాడనుకో, అస్త్రం వల్ల నీకు చావులేదు, నువ్వు చిరంజీవి అవుతావు, నా అంత ఆయువిచ్చాను గనక. కానీ బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది, ఎవరైనా అస్త్రం వల్ల చావడం కుదరకపోతే, బ్రహ్మాస్త్రం వల్ల వాడికి మరణం లేకపోతే వాడిని బంధిస్తుంది రహస్యంగా. ఒకవేళ ఎవడైనా నీ మీద బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తే వెంటనే నన్ను తలుచుకో, ఆ అస్త్రం నిన్ను వదిలివేస్తుంది. అందుకే బ్రహ్మాస్త్రం ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బంధించడానికి వేశాడు, చంపడం కుదరదని తెలిసి. అయితే హనుమంతుడు కావాలని అస్త్రాన్ని విదిలించుకోలేదనుకోండి, అది వేరే విషయం. కాబట్టి బ్రహ్మాస్త్రం లక్షణం ఏమిటి, చంపడానికి కుదరని వారిని కట్టి పారేస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు బ్రహ్మ, ఒకవేళ అస్త్రం నిన్ను కట్టేస్తే నన్ను తలుచుకో, తక్కన అస్త్రం నిన్ను వదిలిపెట్టేస్తుంది, బ్రహ్మాస్త్ర బంధనం నీకు ఉండకుండా ఉండుగాక అన్నాడు. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, రా బాబు ఎంత బలవంతుడివి, ఎంత పరాక్రమవంతుడివి, నా ఏనుగు తొండానే పట్టుకుని నన్ను కింద పారేసావు, అది ఆకాశం కాబట్టి సరిపోయింది, కానీ నేల మీద పడితే నడుము విరిగిపోయేది సుమా, ఇంత బలవంతుడివైన నీ వల్ల ఎన్నో ధర్మకార్యాలు జరుగుతాయి, ఇదిగో నా కానుక అని తన మెడలో నుంచి ఒక అందమైన సువర్ణమాల ఉన్నది, దానికి నకలు ఒకటి సృష్టించాడు. అంటే ఈ మాలని మరి వాలికి ఇవ్వాలి కదా, అందుకని ఇందులో నుంచి మరొక మాలని సృష్టించి, కుశేషయమయీ మాలం ఉక్షిప్యేదం వచోబ్రవీత్, అది బంగారపు తామర పువ్వుల మాల, ఆ మాలని బయటికి తీసి స్వయంగా మెడలో వేశాడు. ఇంద్రుడంతటి వాడి సన్మానం పొందాడు. మొట్టమొదట దండ వేసింది ఎవరు, హనుమంతుడికి, అంటే ఇంద్రుడు. బోణీ బాగుంది కాబట్టి తర్వాత అన్నీ దండలేయనికి, కలియుగాంతం వరకు కొన్ని చోట్ల బోణీ బాగుండకపోతే ఒకడే దండేస్తాడు, ఇక తర్వాత మళ్ళీ వాడికి దండపడదు. అంచేది ఇక్కడ కాస్త నాకు బోణీ బాగుంది కాబట్టి పొద్దునుంచి సాయంకాలం దాకా జనాలు దండలే దండలే వేసేస్తున్నారు. ఈ దండలన్నీ ఏం చేయాలో తెలియక మా శిష్యులేమో గది నిండా పెట్టేస్తున్నారు. మళ్ళీ పొద్దున్నే ఈ దండలు బయట పెట్టలేక నేను తల ప్రాణం తొక్కొస్తుంది. మంచి బోణీలండి. అక్కడ కూడా ఇంద్రుడి బోణీ బాగున్నది. ఆ దెబ్బతోటి ఆయనకి యావజ్జీవిత ఎప్పటికి కూడా ఎక్కడ హనుమంతుడి విగ్రహాలు ఉన్నా ఒకటే దండలు తెగవేస్తారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని కొండ మీద, ఏడు కొండల మీద అయితే చెప్పేక్కర్లేదు ఇక. ఈ విధంగా ఇంద్రుడు సువర్ణమాల వేసి తర్వాత ఏమన్నాడు, హనుమ అన్నాడు. అంటే హనుమంతుడు అనే పేరు ఇచ్చింది ఎవరన్నమాట, ఇంద్రుడు. ఎందుకో చెప్పాడు, నేను నా వజ్రాయుధంతో ఓ వానర బాలక నిన్ను కొట్టాను, కొట్టగానే నీ దవడ పగిలింది, హనురస్య యథాహత నామ్నా వై కపిశార్దూలో భవిత హనుమానితి, నా దెబ్బతో నీ దవడ పగిలింది గనక హనువు పగిలి కూడా బ్రతికావు గనుక నీకు హనుమాన్ అని పేరు పెడుతున్నాను. హనుమంతుడనే పేరు ఇంద్రుడి వజ్రం దెబ్బ తిని దవడ పగలడం వల్ల ఆయనకు వచ్చింది. ఇది విని మీరు కూడా దవడ పగలగొట్టుకుంటే పగులుతుంది, కానీ హనుమాన్ అనే పేరు రాదు. కాబట్టి ఎవడికోడు పక్క వాడిని అనవసరంగా పగలగొట్టకండి. పగలగొట్టబడిన వాడల్లా హనుమంతుడు అవడు, పగలగొట్టబడినప్పటికీ బ్రతికి తద్వారా కీర్తి పొందినవాడు, ఆయన పరాక్రమం వేరు. తర్వాత మరొకటి, నాయన నీకు హనుమంతుడని పేరు పెట్టా, హనుమాన్ అని పేరు, నా వజ్రాయుధం దెబ్బ ఇక మీదట నిన్నేమీ చెయ్యదు, భవిష్యత్తులో ఎప్పుడైనా నేను తొందరపడి వజ్రం వేసినా ఆ వజ్రం నిన్నేమీ చెయ్యకుండా ఉండుగాక. తూర్పు దిక్కుకి నేను అధిపతిని, నువ్వు ఎప్పుడు తూర్పు దిక్కుకి ప్రయాణం చేసినా నన్ను తలుచుకో, నీకు తూర్పు దిక్కున గండం లేకుండా కాపాడతాను. ప్రయాణం చేసే ముందు ఒక్కసారి నన్ను తలుచుకుంటే ఆకాశ మార్గంలో నిన్ను రక్షించే బాధ్యత నేను కూడా తీసుకుంటాను అని ఇంద్రుడు వరమిచ్చాడు. వెంటనే ఏం చేశారు, పక్కనున్న సూర్యభగవానులు వారు లేచారు. ఇతడంటే నాకు చాలా ఇష్టం, మహావీరుడు వీడు, పైగా నాకు శిష్యుడు కూడా అవుతాడు, కాబట్టి ఈతడికి భవిష్యత్తులో సకల వ్యాకరణ విద్యలు బోధిస్తాను. మార్తాండస్త్వబ్రవీత్తత్ర భగవాన్ తిమిరాపహ తేజసోస్య మదీయస్య దదామి శతికాం కళాం యదాతు శాస్త్రాణ్యధ్యేతుం శక్తిరస్య భవిష్యతి తదాస్య శాస్త్రం దాస్యామి యేన వాగ్మీ భవిష్యతి. ఈ రెండు శ్లోకాలు చాలా గొప్పవి. ఒకటి, నా శక్తిలో 100వ వంతు శతాంశం ఇతనికి ఇస్తున్నాను. సూర్యభగవానుడి కాంతిలో 100వ కాంతి ఇస్తున్నట్ట. సూర్యుడి కాంతిలో 100వ కాంతి అంటే మాటల 100th పార్ట్ అన్నమాట. ఈ శక్తి అతనిలో ఉంటుంది, దాంతో మరో సూర్యుడిలో వెలిగిపోతాడు. ఇతను ఎవరికైనా శత్రువులకి దర్శనమిచ్చినప్పుడు శత్రువులు సూర్యుడిని చూచినట్టే వణిగిపోతారు. నా శతాంశం ఇతనికి ఇస్తున్నాను తేజస్సు. నేను చీకట్లు తొలగిస్తాను. అలాగే హనుమంతుడు కటిక చీకటి ఉన్న చోటకి వెళితే ఇతని శరీర కాంతితో అక్కడ అంతా వెలుతురు కింద ఉండి అన్నీ కనబడతాయి. ఇప్పుడు లాభం ఇవ్వడం తెలుసా? ఈ వరం ఇవ్వడం వల్ల రాత్రిపూట చీకట్లో సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు ఇతని శరీరకాంతి సూర్యకాంతిలో ఉండి ఇతనికి అన్నీ కనబడతాయి. అందుకని వరం ఇచ్చాడు ఆయన. ఆ అండంలో సూర్యుడికి తిమిరాపహ అని ఒక విశేషణం ఇచ్చారు. తిమిరము అంటే చీకటి. చీకటిని తొలగించేవాడు సూర్యుడు. ఆయన కాంతి హనుమంతుడికి 100వ వంతు ఇచ్చాడు. కాబట్టి హనుమంతుడు కూడా భవిష్యత్తులో తిమిరాపహుడు అవుతాడు. చీకట్లో సులభంగా చూడగలడు ఆయన. ఇక తర్వాత ఏమన్నాడు, ఇతడు చదువుకోవడానికి నా దగ్గరకు వస్తాడు, శాస్త్రాలు నేర్చుకోవడానికి రాగానే శాస్త్రములు తమంత తాము సులభముగా ఇతనికి లొంగేలా చేస్తాను. చదువుకోవడానికి కావలసిన అన్ని శక్తులు ఇతనికి ఇస్తున్నాను. ఎందుకంటే శాస్త్రాలు చదవడం అంత తేలిక కాదు కదా. అవి చదవాలంటే చాలా కష్టపడాలి, ఎంతో కంఠస్థం చెయ్యాలి, ప్రతిభ ఉండాలి. చదువుకోవడానికి కావలసిన అపార ప్రతిభ, జ్ఞాపక శక్తికి కావలసిన ప్రతిభను ఇతనికి ఇస్తున్నాను. అన్ని శాస్త్రములు చదువుతాడు, వ్యాకరణములు చదువుతాడు. దానివల్ల వాగ్మీ భవిష్యతి, మంచి ఉపన్యాసకుడు అవుతాడు. హనుమంతుడు గనక ఉపన్యాసం చెప్పడం మొదలెడితే ఈ లోకంలో ఎవడ ఉపన్యాసం వెళ్ళలేం మనం. అంత మధురంగా మాట్లాడతాడు ఆయన. అదంతా కిష్కింధాకాండలో వస్తుంది. కిష్కింధాకాండలో రాముడంతటి వాడు పొగిడాడండి హనుమంతుడి మాటలు విని, ఏం పాండిత్యమని. అంతటి వాగ్మి అవుతాడు. ఎప్పటికప్పుడు నవవ్యాకరణ పండితుడు అవుతాడు. ఇతడు మొత్తం 9 వ్యాకరణములు చదువుతాడు. ఎప్పుడైనా కొత్త భాష వచ్చిందంటే కొత్త వ్యాకరణం చదువుతాడు. అది నవవ్యాకరణ పండితుడు అంటే. దాంతోపాటుగా ఆకాశంలో ఇతను ప్రయాణం చేసినప్పుడు నా వేడి ఇతనికి తగలకుండా చూస్తాను, చల్లగా ఉండేలా చూస్తానని వరం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు, అగ్నిహోత్రుడు లేచాడు. మా వాయుదేవుడి కొడుకు, ఇతన్ని రక్షించే బాధ్యత నాది. ఇతన్ని ఎవరైనా తగలబెట్టాలని చూస్తే నేను చల్లగా ఉంటాను, అగ్ని వల్ల ఇతనికి గండం లేకుండా చేస్తాను. అందుకే తోకకి నిప్పి పెడితే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది ఆయనకి. ఆ మాట అంటాడు చూడండి మీరు, సుందరకాండలో వరం ఇచ్చాడంటే అగ్నిహోత్రుడు మాట్లా మరి. అగ్నిగండం ఉండదు, అగ్ని ఇతన్ని ఏమీ చెయ్యలేదు, అగ్ని తేజస్సుతో వెలుగుతాడు, ఆగ్నేయం దిక్కులో రక్షిస్తానన్నాడు. ఇప్పుడు యమధర్మరాజు గారు లేచారు. మీ అందరికంటే మరో గొప్ప వరం ఇస్తున్నాను నేను, నా యమదండం దెబ్బకు కూడా వీడు బతుకుతాడు. యమపాశములు యమదండము ఇతన్ని ఏమీ చెయ్యలేవు. అసలు ఇంతెందుకు, ఇతడి జీవితంలో నరకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మృత్యుగండం లేకుండా కాపాడతాను అన్నాడు. ఏమో దండాదవధ్యత్వం అరోగ్యత్వంచ నిత్యశ వరం దదామి సంతుష్ట అవిషాదాంచ సంయుగే. యముడిచ్చిన వరాలు గొప్ప ఉండోయి. యమదండం వేస్తే ఎవడైనా చావవలసిందే. రావణుడు అందరినీ యుద్ధంలో జయించి యమలోకానికి వెళ్ళాడు. యముడికి ఆయనకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు యముడు దండం ఎత్తాడు. ఆ దండం వేస్తే రావణాసుడు చచ్చిపోవాలి. వెంటనే బ్రహ్మ వచ్చి ఆగిపో అన్నాడు. యమధర్మరాజు గారు ఆగిపోయాడు. యమధర్మరాజా, నువ్వు దండం వేస్తే ఆ దండం దెబ్బకి ఎవడైనా చచ్చిపోవలసిందే. ఒక్క త్రిమూర్తుల్ని తప్ప అందరినీ నీ దండం చంపగలదని త్రిమూర్తులం వరం ఇచ్చాం. ఇప్పుడు నీవు ఈ దండం రావణుని మీద వేస్తే వాడు చావాలి. అప్పుడు నేనిచ్చిన వరం ఏమవుతుంది, వ్యర్థమవుతుంది. దిక్పాలకుల వల్ల చావు లేకుండా రావణాసురుడికి నేను వరం ఇచ్చాను, నీకు వరం ఉన్నది. నువ్వు దండం వేస్తే ఎక్కడో చోట ఆ వరం భగ్నం అవ్వవలసిందే. రావణాసురుడు చచ్చినా బ్రహ్మ ఇచ్చిన వరం వ్యర్థమే, చావకపోయినా వరం వ్యర్థమే. ఎందుకని, దండం వేసిన వాడు చావాలి. కాబట్టి నీ దండం వేసావనుకో దండం వాడిని చంపేస్తుంది. వాడు చచ్చిపోయాడు అనుకో రావణాసురుడికి బ్రహ్మ వరం ఇచ్చాడు, ఆ వరం వ్యర్థమైపోయింది అంటారు. ఒకవేళ నువ్వు వేసిన దండం వల్ల వాడు చావకుండా ఉన్నాడనుకో అప్పుడు దండం ఎవరి మీద వేసినా చచ్చిపోయేటట్లుగా త్రిమూర్తులు వరం ఇచ్చారు, ఆ వరము వ్యర్థం అంటారు. కాబట్టి నా మీద దయతో నువ్వు ఆ దండం విసరద్దు అన్నాడు. దాంతో యముడు దండం వేయకుండా యుద్ధరంగం నుంచి మాయమైపోయాడు. ఈ మూర్ఖుడికి అది తెలుసున్నా యముడిని ఓడించాను వచ్చి అనుకున్నాడు. యముడిని వాడేం ఓడించలేదు, బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల యమదండం వెయ్యలేదు ఆయన. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు, నా యమదండం ఎవరినైనా చంపుతుంది, ఆ దండం నీ మీద వేసినా నీకు మాత్రం మరణం లేకుండా నేను వరం ఇస్తున్నాను, కాబట్టి యమదండం వల్ల నీకు మరణం ఉండకుండా ఉండుగాక. ఈరోజు నుంచి ఇంకో వరం, ఆరోగ్యత్వంచ, యమధర్మరాజు గారి అనుగ్రహం ఉన్నవాడికి రోగాలు ఉండవు, నీకు ఈ రోజు నుంచి ఏ రోగము లేకుండా ఉండుగాక. తుమ్మడం, దగ్గడం ఇలాంటి ఏ రోగం ఉండదు. ఆంజనేయుడు ఎంత ఆరోగ్యవంతుడండి, అన్నిటికంటే ఆరోగ్యం గొప్పది. ఎన్ని డబ్బులు ఉంటే మాత్రం ఉపయోగం ఉంది ఆరోగ్యం లేకపోతే. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నిత్యం. ఇంకా కష్టాలు వచ్చినప్పుడు, పొరపాటున నీకు విషాదం వచ్చినా సాధారణంగా నీకు దుఃఖం రాదు, వస్తే విషాదం క్షణాల్లో తొలగిపోతుంది, నీకు దుఃఖం వస్తే వెంటనే తొలగిపోగాక. అందుకే సీత కనపడిపోయినప్పుడు కాసేపు ఏడ్చాడా, కానీ వెంటనే ఆ దుఃఖం తొలగిపోయి శుభమే కలిగింది. అనగా యమధర్మరాజు గారు నీకు ఎక్కువసేపు విషాదం ఉండకుండా ఉండుగాక అని ఇచ్చిన వరం నిజమయ్యిందనమాట. ఇక ఇప్పుడు వరుణుడు లేచాడు. వరుణ పాశములు చాలా గొప్పవి. ఆ పాశములతో బలిచక్రవర్తిని కూడా పూర్వం తాక్షపుత్రుడు కట్టేశాడు బలిని. ఈ వరుణ పాశముల వల్ల నీకు బంధనము లేకుండుగాక, నువ్వు నీళ్లల్లో పడినా మునిగి చచ్చిపోకుండా ఉండువుగాక. ఆకాశంలో ఎగిరేటప్పుడు నీకు జలములు హాయినిస్తాయి, జలగండం ఉండదు అని వరుణుడు వరమిచ్చాడు. ఇక వాయుదేవుడు, నా పుత్రుడికి నేను వరమిస్తున్నాను, ఆకాశంలో నా అంత వేగంగా వెడతాడు, నేను అతనికి అనుకూలంగా ఉంటాను, అన్ని వేళలా అన్ని దిక్కుల్లోనూ అతన్ని రక్షిస్తానన్నాడు. నిరుతి లేచాడు. ఇతడికి నా దిక్కులో రక్షణ, రాక్షస గంధం లేకుండా రాక్షసుల్ని చీల్చి తండాడే వరమిచ్చానన్నాడు. ఈశానుడు, ఇతడికి ఈశ్వరుడికున్నంత శక్తి వచ్చుగాక అన్నాడు. వసువులు, ఇతనికి ఎప్పుడూ ప్రాణగండం లేకుండా ఉండుగాక అన్నారు. ఏ ఆయుధాల వల్ల గండం లేకుండా సకల దేవతలు, దిక్పాలకులు, గ్రహాలు అనుగ్రహించాయి. ఇలా ఎంతమంది దీవించాక ఊర్ధ్వంగా, అంటే ఆ పైకి కిందకి ఎటు కావాలంటే అటు ప్రయాణించగలవు, ఎంత కావాలంటే అంత పెరగలవు అని వరాలు ఇచ్చాక సంతోషపడి వాయుదేవుడు వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఈ బాలుణ్ణి ఎత్తుకుని మళ్ళీ సప్తగిరులకు వచ్చాడు. అక్కడ అంజనాద్రి మీద కూర్చుని ఏడుస్తూ కూర్చుంది పాపం అంజనాదేవి. మా అబ్బాయి ఇంత చేసి 5 రోజుల బాలుడు, అసలే కారణజన్ముడు, ఈ కుర్రాడు ఉయ్యాల్లోంచి కనబడకుండా పోయాడు, ఏమైపోయాడరా బాబు, మహాత్ముడు కనుక గండం ఉండకపోవచ్చు, కానీ ఏం చెప్పగలం, రాక్షసులు నీచులు ఏం చేస్తారో ఏమిటో. ఎంతైనా మాతృహృదయం కదా, కొడుకు ఎంత గొప్పవాడైనా కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల వాడు ఏమైపోయాడో అని సహజంగా తల్లిదండ్రులు బెంగపెట్టుకుంటారు. లేకపోతే రాముడు అంత గొప్పవాడిని దశరథుడు పంపించనంటాడా, కృష్ణుడు ఎంత గొప్పవాడైనా యశోదాదేవి గొల్లుమని ఏడవలా. ఈ లోక సహజం అది. పిల్లలు మహాత్ములైనా తల్లిదండ్రులకి వాళ్ళ మీద ఉన్న వాత్సల్యం వల్ల దుఃఖమే కలుగుతుంది. అందుకని హనుమంతుణ్ణి తలుచుకుని ఈవిడ గిదగిదలాడుతూ దుఃఖిస్తూ ఉంటే ఆ సమయంలో హనుమంతుణ్ణి పుచ్చుకొని వాయుదేవుడు అక్కడికి వచ్చి, చూడమ్మా ఈ నీ కుమారుడు సూర్యుణ్ణే పట్టుకోబోయాడు, తద్వారా ఇంత గందరగోళం జరిగింది, ఇన్ని వరాలు పొందాడనగానే ఆవిడ పులకించిపోయింది అమ్మాయి అనుకుందిట. ఇంకక్కడి నుంచి హనుమంతుడికి దినదినాభివృద్ధి. చిన్నప్పుడు బాగా అల్లరి చేసాడు బాబోయ్ హనుమంతుడు, అల్లరి అంతా ఇంత కాదు, అసలు స్వామివారు లీలల కోసం కొంతల్లరి, పుట్టుకు వానరత్వం గనక ఎంత కాదనుకున్న జాతి లక్షణం కొంతల్లరి, ఇవన్నిటికీ తోడు చపలత్వానికి మూలమైన బాల్యం, పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత జ్ఞానులైనా అంతో ఎంతో అల్లరి చేస్తారన్నమాట. అసలు ఇంతెందుకు, చిన్నప్పుడు అల్లరి చేయకపోతే వాడు గొప్పవాడు ఎలా అవుతాడు. శ్రీకృష్ణుణ్ణి ఎరనైనా నీ అల్లరి తట్టుకోలేకపోతున్నానరా అందిట యశోదాదేవి. కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా, గోకులమంతా గోల పెట్టెరా. ఒరే తొంటరివాడా, నీ కొంటి పనులతో గోకులమంతా ఆకులం అయిపోయింది, అల్లరి చేసేస్తున్నావు, ఏడుస్తున్నారంటే. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మా. అల్లరి చెయ్యని పిల్లలు ఇంటికి అలంకారం కాదు. అసలు పిల్లలు బొత్తిగా అల్లరి చేయకుండా అలా ఉంటున్నారంటే రోగం ఉందని అర్థం వాళ్ళకి. మంచి చురుగ్గా ఉన్నవాడు ఎప్పుడు అల్లరి చేస్తాడు, అల్లరి చేశాడంటే. కాకపోతే మరీ స్థాయి దాటిపోతే ప్రమాదం. కానీ సహజంగా పిల్లలన్నాక కాస్త ఆటలాడాలి, పరిగెత్తాలి, ఇంట్లోంచి చెంగు చెంగు దోకాలి, ఏమి దొక్కకుండా అలా ఉంటున్నాడంటే పాపం కాళ్ళు నొప్పులో కీళ్ళు నొప్పులో ఏదో రోగం ఉంది, మాయిదారు రోగం అని అర్థం. అమ్మా అల్లరి చేయకపోతే పిల్లలు అలంకారం కాదు అని సమాధానం ఇచ్చాడు. కాకపోతే మోతాదు దాటిపోయిన అల్లరి కృష్ణుడిది ఆంజనేయుడిది కూడా. హనుమంతుడు అల్లరి మామూలు అల్లరి కాదు, మేము అల్లరి చేసాం బాబోయ్, పెద్ద పెద్ద వేప చెట్లు ఎక్కి కిందకి వెళ్ళి దూకాం కాబట్టి పాళ్ళు ఇంత పండితులం అయ్యాం, ఏమీ లేకపోతే పాండిత్యం ఉంటుంది వాడు మొహానికి. సహజంగా మనలో మన మాట మీ అందరూ కూడా ఆ మాత్రం అల్లరి చేయకుండా ఉన్నారా? అల్లరి చేయకుండా ఒకేసారి ఎవడు పెద్దవాడు అవడు. ఆ అల్లరిలో గంభీరత్వం ఉంటుంది, లేదా కొన్ని చోట్ల మూర్ఖత్వం ఉంటుంది, కానీ గంభీరతతో కూడిన అల్లరి ఎప్పుడూ లోకశ్రేయస్సే. హనుమంతుడు రెచ్చిపోయి సన్యాసులు స్నానం చేశాక ఆరేసుకునే కాషాయ వస్త్రాలు చీల్చి పారేసేవాడు, దండములు విరగ్గొట్టేవాడు, కమండలంతో నీళ్లు తెచ్చుకుంటే ఆ కమండలం పచ్చడి కింద కొట్టేవాడు. ఎవరైనా ప్రాణాయామం చేస్తున్నారనుకోండి ముక్కులు అబ్బుచ్చుకుని అని ఈయన ముక్కు నొక్కేవట. దాంతో వాళ్ళు కంగారు పడిపోయి వదులు వదులు అంటే వదులుగా ఉందా అని ఇంకొంచెం గట్టిగా నొక్కాడు. దాంతో వాళ్ళు హడిలిపోయారు, అతి కష్టమే తోశారు. పాపం ఎవరైనా నైవేద్యం పెట్టాక తిందామని అరటిపండు పెట్టుకున్నారా, ఇక అరటిపండు కనపడితే ఆయన దగ్గర మొత్తం లాగేసేవాడు ఈయనే. ఈ విధంగా గుడిసెలు పగలగొడుతూ, కమండలాలు దండాలు విరగ్గొడుతూ, ప్రాణాయామ పరులు ముక్కులు పట్టుకుంటూ, ఆశ్రమాలు ధ్వంసం చేస్తూ, చెంగు చెంగునకి దూకుతూ అబ్బో చాలా అల్లరి చేశాడు. సుక్కు సురవలు విరగ్గొట్టేవాడు. అదొక లీల. ఋషులు హడిలిపోయి ఏం చేద్దామనుకున్నా ఇతడు భవిష్యత్తులో అందరినీ రక్షించేవాడని తెలుసు, పైగా ఏ శాపాలు తగలవు, అన్ని శక్తులు ఉన్నాయి, అందుకని మాట్లాడుకోరుకున్నారు, కొంచెం సహించారు. ఒకరోజున భృగువు మహర్షి యొక్క సంతానాన్ని, భార్గవుల్ని, అంగిరసుడి యొక్క వంశంలో ఉన్న అంగిరసుల్ని, వాళ్ళని కూడా ఏడిపించాడు ఈయన. తతో మహర్షయః క్రుద్ధాః, గండం లేదు కదా అని ఆలోచించుకుని చివరికి ఏం చేశారు, సేపురేనం రఘుశ్రేష్ఠనాధిక్రుద్ధాతి మంజవః, ఎక్కువ కోపం తెచ్చుకోకుండా అతన్ని ఒక తమాషా శాపం పెట్టారట. బాధసేయత్ సమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమ తద్దీర్ఘకాలం వేత్తాసిన అస్మాకం శాపమోహిత. నాయన, నీ బలాన్ని చూసుకుని విర్రవీగి మమ్మల్ని ఏడిపిస్తున్నావు, కాబట్టి నీ బలం నీకు తెలియకుండా పోగాక, నీవు మా శాపం వల్ల ఈ క్షణమే నీ బలం నీ శక్తి మర్చిపోదువుగాక. ఎవరైనా యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం, కొంతకాలం పోయాక నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నీవింత బలవంతుడివి, ఎగరగలవు, ఏదైనా చేయగలవని బాగా పొగిడితే, ఎంత పొగిడితే తదాతే వర్ధతే బలం, నీ బలం అంత పెరిగిపోతుంది, నీకు అప్పుడు బలం గుర్తొస్తుంది. గుర్తొచ్చాక వాళ్ళు పొగిడే కొద్దీ అద్భుతమైనటువంటి శక్తులు తిరిగి పొంది విపరీతంగా విజృంభించగలవు. నిన్ను ఇతరులు వచ్చి పొగిడి నీ బలము గుర్తు చేసేంత వరకు నీ బలముని నీవు మర్చిపోదువుగాక, నువ్వు మర్చిపోతే మాకు సుఖంగా ఉంటుంది అని వాళ్ళు శాపం పెట్టారు. ఇదో విచిత్ర శాపం. ఆ శాప ప్రభావం వల్లే హనుమంతుడు బాల్యంలో తానంటే ఏమిటో మర్చిపోయాడు, శాంత పురుషుడయ్యాడు. తదితర కథా విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సమయం అంటే సమయంగా పాలిస్తూ 6:30 మొదలు పెడుతున్నాం కనుక అందరూ భక్తితో ఇలాగే రండి, వచ్చి మొత్తం ఈ మండల దీక్షతో ఉన్న హనుమత్ చరిత్ర పూర్తిగా విని సకల సుఖాలు పొందుదురుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.